ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय చదువుతుంది భగవద్గీత యథాతథం అధ్యాయం 10 శ్లోకం 21 ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవి అంశుమాన్ మరీచి మరుతాం అస్మి నక్షత్రాణాం అహం శశి ఆదిత్యానామహం విష్ణుం ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవి అంశుమాం జ్యోతిషాం రవి అంశుమాం మరీచి మరుతా అస్మి నక్షత్రామహంససి ఓం అజ్ఞాంతమిందశ జ్ఞానాంజనశలాకయ చక్షుమున్మితమైన తస్మై శ్రీగురవే నమః. నమా ఓ విష్ణువదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామని నమస్తే సారస్వతదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాత్సది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శనివారం తరగతిలోని అచ్యుతరావు ప్రభు దీని ముందు శ్లోకానికి తరగతి తీసుకున్నారు. దానిలోని ఈ యొక్క సమస్త విశ్వం ఏ విధంగా సృష్టించబడింది, దాని మూలకారకులు ఎవరు అనే అంశం గురించి తెలియజేశారు. ఎంతమంది ఆ తరగతిలో ఉన్నారు, అచ్యుతరావు తరగతిలో ఎంతమంది ఉన్నారు? అక్కడ ప్రభు మూడు రకాల విష్ణువులు ఈ సమస్త సృష్టిని పాలకులు అని వివరించారు. ఎవరా విష్ణువులు? ఒకరితో ఒకరు చెప్పండి, లేదంటే ఒకరు చెప్పండి, అందరూ చెప్తే కన్ఫ్యూజ్గా ఉంటుంది. శిరోసాయి గర్భోసాయి ఇంకా కారణ విష్ణు. అయితే ఎవరు మొదటి వారు, ఎవరు రెండోవారు, ఎవరు మూడోవారు? గర్భోసే మొదటివాడు. ఓకే, ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు? కారణసే విష్ణు అంటే మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, ఆయన పని ఏంటి చెప్తా? గర్భోసే విష్ణు, కారణసే విష్ణు, కరెక్ట్ చెప్పారు, కట్టబడలేదు, కరెక్ట్. కారణసే విష్ణు అంటే మహావిష్ణు. మహావిష్ణు యొక్క చర్మరంధ్రం నుంచి వేలాది యొక్క కోటాని కోట్లుగా విశ్వాలు సృష్టించబడతాయి. ప్రతి విశ్వంలోనికి అతనే మళ్ళా గర్భోసాయ విష్ణుగా రాబడతాడు. ఆ గర్భోసాయ గర్భం నుంచి, గర్భం అంటే బొడ్డు, ఉదక అంటే దాని నుంచి ఉద్భవించిన వాడు విష్ణు. అక్కడ దానికి ఆకారుడు కాబట్టి ఆ గర్భోసాయ విష్ణు నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు ఆ విశ్వానికి సృష్టికర్త. ఆ విశ్వంలో పుట్టిన ప్రతి ఒక్క జీవరాశి హృదయాల్లో కూడా ఈ గర్భోసాయ విష్ణువే మళ్ళా క్షీరోసాయ విష్ణుగా వెళ్తాడు. ఆయన పరమాత్మ రూపంలో ఆ జీవరాశులుగా ఉంటాడు. ఆ క్షీరోసాయ విష్ణు పాల సముద్రంలో శయనిస్తూ ఈ యొక్క జీవరాశి యొక్క పోషణాభావం అంతా చూస్తుంటాడు. అందువల్ల క్షీరములో అంటే పాలు, పాల సముద్రంలో శయనిస్తూ ఈ జీవులకు పోషణాభారం చూస్తున్నాడు కాబట్టి ఆయనకు క్షీరోసాయ విష్ణు అని రాబడింది. అదేవిధంగా పరమాత్మ జీవుల హృదయంలో వచించి ఉన్నాడు కాబట్టి అతన్ని పరమాత్మ అని కూడా పిలువబడింది. ఇది ముందు తరగతిలో చెప్పుకున్న అంశాలు. అది ఇక్కడ కృష్ణుడు ఏమని వివరిస్తాడు అర్జునుడికి, నా యొక్క విభూతి తెలుసుకో, ఈ విధంగా నా యొక్క శక్తి ఎటువంటిదో నువ్వు గమనించగలుగుతావు అని చెప్తా ఉన్నాడు. ముందు శ్లోకాల్లోని భగవంతుని యొక్క గొప్పతనాన్ని గొప్ప గొప్ప ఋషుల నుంచి, గొప్ప గొప్ప భక్తుల నుంచి అర్జునుడు వినున్నాడు కాబట్టి కృష్ణుడు ఏవైతే సందేశం చెప్తున్నాడో అదంతా నిజమే, నువ్వు చెప్తుంది ఏం అబద్ధం కాదు అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. అందులో ఇది ఈ యొక్క శ్లోకాల్లో వివరించిన వివరణ. బద్ధ జీవితంలో ఉన్న మనకి భగవంతుడు తన యొక్క ప్రతిదిన ద్వారా ఏ విధంగా వ్యక్తమవుతున్నాడు అనే విషయం తెలియజేయడం కోసం ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా ప్రత్యేకించి వివరిస్తున్నాడు. భగవద్గీత 7వ అధ్యాయము 10వ అధ్యాయము బద్ధ జీవులందరూ కూడా భగవంతుని యొక్క ప్రత్యక్షంగా భగవంతుని ఏ విధంగా మనం గమనించవచ్చు, మనకు నేరుగా భగవంతుడు కనబడినప్పుడు కూడా ఆయనకు ప్రతిదిన ద్వారా లేదా ఆయన యొక్క విభూతుల ద్వారా ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే అంశాన్ని ఈ 2 అధ్యాయాలు ప్రత్యేకించి చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలోని భగవంతుడు ఆదిత్యుల్లో నేను విష్ణువును అంటున్నాడు. ఆదిత్యులు అంటే వాళ్ళు 12 మంది కలరని ఇక్కడ పురపాత్ర భాష రాశారు. దీని డీటెయిల్స్ అన్ని కూడా శ్రీమద్ భాగవతం 12వ స్కందము 11వ అధ్యాయం 27 నుంచి 49 శ్లోకాల వరకు పురపాత్ర అక్కడ వివరించారు దాని భావాల్లోని. అంతేకాకుండా ఈ వివరణ భగవత్ పురాణాలు కూడా డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. ఈ యొక్క ఆదిత్యులు అంటే ఎవరు, వాళ్ళు ఏ విధంగా వారి కార్యాలు ఆచరిస్తూ ఉంటారని. ఈ 12 మంది ఆదిత్యులు, వాళ్ళు 12 మందికి 12 మంది పేర్లున్నాయి. ఈ 12 మంది కలిసి సంవత్సరంలో ఉన్న 12 నెలలకి ఒక్క అతిథుడు దాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. మరి ఆయన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారికి సహాయకులుగా మళ్ళీ 6 మంది ఉన్నారు. ఆ 6 మంది యథావిధి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్ని డీటెయిల్స్ అన్ని కూడా భాగవతులు ఇవ్వబడ్డాయి, అదేవిధంగా ఈ యొక్క భాగవత పురాణాలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే మొదటి ఆదిత్యుడి పేరు దత. ఈ యొక్క దత అనే ఆదిత్యుడు చేసే పని ఏంటంటే జీవులను సృష్టిస్తూ ఉంటాడు. 2వ ఆతిథ్యుడి పేరు ఆర్యమ, అతడు గాల్లో ఉంటాడు. 3వడి మిత్ర, ఇతడు చంద్రుల్లోని సముద్రంలోని వసించి ఉంటాడు. 4వ వ్యక్తి వరుణ, ఇతడు నీటిలో ఉంటాడు. 5వ వ్యక్తి ఇంద్ర, ఇతడు దేవతల యొక్క శత్రువులను కూడా నశింపజేస్తూ ఉంటాడు. 6వ వారు వివస్వాన్, ఇతడు అగ్ని ద్వారా ఆహారాన్ని ఉడికిస్తూ ఉంటాడు. మనం పొయ్యి మీద వంట పెట్టినప్పుడు లేదా బియ్యము లేదంటే ఇతర ఆహార జంతువుల్ని మనం బాయిల్ చేసినప్పుడు ఉడకబెట్టడానికి కావాల్సిన శక్తి అంతా కూడా ఈయనిస్తూ ఉంటాడు. అందువల్ల అగ్ని ద్వారా ఆహారాన్ని ఉడికిస్తూ ఉంటాడు ఇతను. 7వ వ్యక్తి త్వష్ట, ఇతడు చెట్లలో ఔషధంగా ఉంటాడు. మనం బయట ఎన్నో వనమూలికలు తీసుకుంటూ ఉంటాం. ఆ వనమూలికల నుంచి మన శరీరానికి కలిగిన రోగాలు మనం నివారించుకుంటూ ఉంటాం. ఈ వనమూలికలో ఈ త్వష్ట అనే ఆదిత్యుడు ఉంటాడు. 8వ వ్యక్తి విష్ణు, ఇతడు దేవతల యొక్క విఘ్నాలను నశింపజేస్తూ ఉంటాడు. తర్వాత దేవతకు రక్షకుడుగా ఉంటాడు. 9వ వ్యక్తి అంశుమాన్, ఇతడు గాల్లో శక్తిగా ఉంటాడు. గాల్లో శక్తి అంటే ఇంత మనం చూసుకున్నాం గాల్లో ఉంటాడని ఆర్యము తెలుసుకున్నాం. ఇక్కడ గాల్లో ఉండే శక్తి ఈయన ఎవరు, అంశుమాన్. ఇందాక మనం జస్ట్ ఒక గంట క్రితం భయంకరమైన గాలు వీసాయి, మొత్తం అనేది తోసుకెళ్ళిపోతున్నాయి. ఆ పవర్ ఎవరంటే ఈ అంశుమాన్. అలా గాల్లో చల్ల రకాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వస్తుంది, అది మరుతులు. ఇక నెక్స్ట్ ఉండే 10వాడు బగ, ఇతడు జీవదేహాల్లో ఉంటాడు. అంటే మన దేవ దేహాల్లోనే అతడు వసించి ఉంటాడు. 11వ వ్యక్తి పుష్య, అతడు ఆహార విత్తనాల్ని మొలకపరి చేస్తాడు. లైక్ ధాన్యము, పప్పు దినుసులు, ఇతర ఏవైతే మనం ఆహారం తీసుకుంటామో ఆహారకు విత్తనాలను కూడా ఆయన పుష్పజేస్తూ ఉంటాడు. అంటే మొలకెత్తూ ఉంటాయి భూమిలో, ఆ శక్తి ఆయన ఇస్తాడు. 12వ వ్యక్తి ప్రజన్య, అతడు వర్షాలు కురిపిస్తాడు. ఈ విధంగా 12 మంది ఈ యొక్క ఆదిత్యులు 12 రకాల కార్యక్రమాలు ఆచరిస్తుంటారు. మరి వీరు చేస్తున్న వీళ్ళందరూ కూడా సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కూడా ఒక్క అధిష్టాన దేవతగా ఉంటూ వాళ్ళ కార్యక్రమాన్ని ఆచరిస్తారు. అయితే వీళ్ళకి మళ్ళా 6 మంది సహాయకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అందులో ఒకటి ఋషి, 2వది గంధర్వుడు, 3వది యక్షుడు, 4వది సర్పము, 5వది అప్సరస, 6వది రాక్షసుడు. ఈ 6 గురువుతో కలిపి ఈ యొక్క ఆదిత్యుడు ఆ యొక్క సూర్యరథంతో ఒక్క మాసానికి ఒక్క విధిగా అతని కార్యక్రమం ఆచరిస్తుంటాడు. వీళ్ళు ఈ యొక్క 6 గురు ఏం చేస్తారంటే ఈ సూర్యరథం ఒక మంత్రి నుంచి ఒక మంత్రికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఋషి ఆ సూర్యుని కీర్తిస్తూ ఉంటాడు, గంధర్వుడు గానం చేస్తూ ఉంటాడు, యక్షుడు ఈ యొక్క అశ్వాలుగా ఆ రథానికి తయారవుతారు, సర్పాలేమో ఆ రథానికి ఈ యొక్క కళ్ళాలుగా తయారవుతారు, అప్సరసులు ఈ గానం చేస్తున్న గంధర్వులకు ముందు వీళ్ళు రథం ముందు నాట్యం చేస్తూ ఉంటారు, ఎవరైతే రాక్షసులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సూర్యరథానికి, వీళ్ళు బలవంతులు కాబట్టి రాక్షసులు, ఆ సూర్యరథాన్ని ఒకవాటిగా తోస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఈ 6 మంది సహాయకులతోని ఒక్క ఆదిత్యుడు ఒక్క మాసంలోని ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తుంటారు. మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే చైత్రమాసం, మాఘమాసం, పుష్యమాసం, పాల్గుణమాసం, ఆశ్వజము, కార్తీకము, ఏమైనా ఉన్నాయి కదా, ఇలా మొత్తం 12 మాసాలకి 12 రకాల ఆతిథ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తుంటారు. వీరందరికీ ముఖ్యుడు విష్ణువు. అందులో 12 మంది ఆతిథ్యుల్లోని నేను విష్ణుని అని కృష్ణుడు చెప్తున్నాడు. ఈ యొక్క ఆతిథ్యులలో కూడా శ్రీకృష్ణుడు ఈ యొక్క విష్ణు రూపంలోని ఈ యొక్క సూర్యుని యొక్క విభజనలుగా ఈ యొక్క సమస్త విశ్వాన్ని కూడా పరిపాలన చేస్తున్నారండి చెప్తోంది. అదే విషయాన్ని ఈ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, ఎవరైతే సూర్యాస్తం సమయంలో ఈ 12 మంది ఆదిత్యుల్ని స్మరిస్తారో అంటే తలుచుకుంటారో అటువంటి వారి యొక్క అన్ని పాపాలను కూడా ఈ ఆదిత్యులు సంపూర్ణంగా నాశనం చేస్తారు. ఈ ఆదిత్యులు తలుచుకోవడం ద్వారా ఇది భాగవతం 12th Canto 11th Chapter 49th శ్లోకంలోని డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. అందులో ఈ 12 ఆదిత్యుల పేర్లు మనం తలుచుకోవాలి సూర్యాస్తం సమయంలో. నెక్స్ట్ గా ఉండేది శ్రీకృష్ణుడు ప్రధానుడు. ఆకాశం నుండి ప్రకాశించే సూర్యుడు ముఖ్యమైన వాడు. మనకి సూర్యుడు ఆకాశంలో ఎప్పుడు చాలా ప్రకాశంతో కనిపిస్తుంటాడు. అతడు సముద్ర నేత్రముగా బ్రహ్మశాంతి అందు అంగీకరించాడు. సముద్ర నేత్రం అంటే భగవంతుని యొక్క నేత్రము, కన్నుగా అతడు అంగీకరించాడు అంటే రికగ్నైజ్ చేయబడ్డాడు. అదే విషయాన్ని బ్రహ్మశాంతి ఏం చెప్తుందంటే, యక్షక్షురే సవిత సకల గ్రహణం రాజా సమస్త సురమూర్తి రచయితేజ యజ్ఞంగా భ్రమతి సమృత కాలచక్రం గోవిందమాది పురుషం తమహం భజామి అని వివరిస్తుంది. దానికి భావం ప్రభాద ఏమిస్తానంటే, సమస్త గ్రహములకు అధిపతి, దేవతలకు అందరికీ ప్రతీక, మిక్కిలి తేజమూర్తియు, ఈ జగత్తుకు నేత్రరూపం అయిన సూర్యుడు గోవింద ఆజ్ఞను అనుసరించి కాలచక్రమును అధిరోహించి తిరుగుతున్నాడు. అట్టి పురుషుడైన గోవిందునికి నేను భజించున్నాను అని భావం. అంటే సమస్త గ్రహాలు కూడా అధిపతి సూర్యుడు. మనకి ఎంతమంది గ్రహాలు ఉన్నారు మనం తెలుసుకునే? 9 గ్రహాలు, 9 గ్రహాలు ఉన్నాయి. తెలుసు కదా పేర్లు? తెలియదా? తెలుసా? తెలీదా? బుధుడు, శుక్రుడు, బృహస్పతి, అది బుధుడు అంటే బృహస్పతి, ఇంకెవరన్నా అంగారకుడు, శని, ఇంకెవరన్నా రాహు, ఎంకేతు, ఇంకా ఇంగ్లీష్ పేర్లు చెప్పద్దు. ఇంగ్లీష్ పేర్లు గ్రహాలు ఉన్నాయి, అవి కావు. ఈ 9 గ్రహాలు కూడా మూలకారకుడైన వాడు సూర్యుడు. అయితే దేవతలందరూ కూడా ఆయన ప్రతీక. అంటే ప్రతీక అంటే వారందరికీ ప్రాతిథ్యం వహించే వ్యక్తి. మిక్కిలి తేజమైతే ఎంతో తేజస్తో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ సూర్యుడు. ఈయన జగత్తుకు నేత్రరూపణ ఆయన సూర్యుడు గోవిందుని ఆజ్ఞను అనుసరించి, అంటే జగత్ అంతా కూడా కన్ను రూపంలో ఉన్నాడు. ఎవరి కన్ను రూపంలో? దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ కన్ను రూపంలో ఉన్నాడు. అతని ఆజ్ఞ ప్రకారం, అంటే కృష్ణుని ఆజ్ఞ ప్రకారం కాలచక్రాన్ని అధోహరించి తిరుగుతున్నాడు. కాలచక్రం అంటే ఈ జగత్ అంతకు ఆయన కాలచక్రంగా తిరుగుతున్నాడు. కాలం మోగుతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఆగదు, ఎవరు ఎన్ని చేసినా కూడా కాలం ఆగదు. ఆ విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు ఆగిపోయింది లేదు. ఎప్పుడు మనం చూసాం సూర్యుడు ఆగిపోయింది? మనం అది సాయంత్రం 10 గంటలకు 20 రెస్ట్ అని పడుకున్నాం, కానీ సూర్యుడు ఎప్పుడు 20 రాత్రి అయిపోయిన పడుకోలేదు. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి కృష్ణుడు పడుకోలేదు, సూర్యుడు పడుకుంటే అయిపోయింది, మన పని ఏంది. ఆ విధంగా ఆయన కాలచక్ర ఆధ్వర్యం తిరుగుతున్నాడు. శ్రీమద్ భాగవత 3వ స్కంధంలోని ఈ యొక్క కాలచక్రం గురించి భాగవతంలోని ప్రభుపాదులు వివరిస్తూ ఉన్నారు. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు ప్రతి ఒక్క జీవి యొక్క ఆయుష్ని ఆయన తరింగి వేస్తున్నాడు, అంటే తగ్గించేస్తున్నాడు అని వివరించింది. అందులో సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో మళ్ళీ అస్తమిస్తాడో ప్రతి జీవి యొక్క ఆయుష్ని ఆయన పట్టుపోతా ఉన్నాడు. అప్పుడు మన సందేహం వస్తుంది, ప్రభు మరి భక్తనాచిస్తాం కదా, మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది కదా అనొచ్చు. ఖచ్చితంగా మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది, కానీ మనని భగవంతుని సేవలో నిమగ్నమైన కాబట్టి మనని ఆ యొక్క భగవంతు యొక్క దామం వైపు, అంటే అభక్తులు వారిని మరణం తర్వాత మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని మళ్ళీ బౌద్ధ జగత్తులో చిక్కుంటారు, కానీ భక్తిని ఆచరిస్తాం మనం, మన దేహం చాలించిన తర్వాత తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు లేదా భగవంతుని యొక్క భక్తి వైపు పురోగించే విధంగా సూర్యుడు చేస్తూ ఉంటాడు. ఇది ప్రభుపాద పరపట్లు వివరిస్తూ ఉన్నారు. అందులో మనం ఆ విషయంలో చింతపడాల్సిన లేదు. అయితే ఎవరైతే తీవ్రతగా ఆచరిస్తున్నారో వాళ్ళకి ఇది బాగా సహాయపడుతుంది, అంతేగాని ఏదో సాధారణ భక్తి చేసిన వాళ్ళు కాదు. అందులో ఈ యొక్క సూర్యుడు ఆ విధంగా తన కార్యక్రమం ఆచరిస్తున్నాడు. ఆయన గొప్ప తేజస్సు కలిగి ఉన్నాడు. ఈ సూర్యుడు గాని భూజగత్తు మీద కాని ఆయన ఒకవేళ కాని ఉదయించకపోతే భూమి మీద ఏ ఒక్క పుష్పము కానీ లేదంటే ఏ ఒక్క జీవరాశి కూడా సురక్షితంగా ఉండలేదు. అన్ని కూడా విత్ ఇన్ డేస్ లో స్మాష్ అయిపోతాయి. అంత సూర్యుని యొక్క శక్తి ఈ జీవరాశి అంతటి కూడా ఉంది. ఇది పర్ఫెక్ట్. మనం కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు, ఎండాకాలంలోని మన బాడీస్ అంత ఎక్కువ రోగాలు రావు, వర్షాకాలంలోని చలికాలంలో మనకు ఎక్కువ రోగాలు వస్తాయి. గమని చూడండి, వచ్చిన తర్వాత కూడా తక్కువ సరిగా లేట్ అవుతాయి. కానీ సూర్య ఎండాకాలంలోని మనకి రోగాలు తక్కువ ఉంటాయి, వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్ తగ్గిపోతుంటుంది ఫటాఫట్, క్లియర్. ఎందుకంటే సూర్యుని యొక్క శక్తి అంత శక్తివంతమైనది కాబట్టి జీవరాశుల్లో ఉన్న అన్ని రకాల రోగాలను కూడా అది సమూలంగా నశింపజేస్తుంది. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల ధూళికణాలని తర్వాత చెత్తని అంతటి సమూలంగా ప్రక్షాళన చేస్తాడు లేదంటే పరిశుభ్రపరుస్తాడు సూర్యుడు. అందులో సూర్యుని యొక్క ప్రాధాన్యత ఈ యొక్క భూరాకానికి ఈ భూమికి ఖచ్చితంగా అవసరం. ఒకవేళ కానీ సూర్యుడు కానీ ఉదయించినట్లయితే ఎన్నో రకాల క్రిమికీటకాలు ఉద్భవిస్తాయి, ఎన్నో రకాల రోగాలు కూడా వచ్చి ఈ జీవన సమూలంగా నాశనం చేస్తున్నాం. అందులో సూర్యుని యొక్క ప్రాధాన్యత ఖచ్చితంగా ఉందని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అటువంటి సూర్యుడు ఈ యొక్క దేవదేవుని శ్రీకృష్ణ యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ సమస్త జగత్తుకి తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభుపాదాలు చివర ఏమి రాస్తారంటే, కొంతమంది ఈ యొక్క సిద్ధాంత చెప్పేవాళ్ళు లేదంటే ఈ యొక్క పండితులు ఏమి చెప్తూ ఉంటారంటే, వేదవాక్యం ప్రకారం ఎన్నో సూర్యులు ఉన్నారు జగత్తులోని, రకరకాల సూర్యుడు ఉన్నారు అని చెప్తున్నారు. కానీ దానికి వేదం అంగీకరించదని చెప్తున్నారు. సూర్యుడు ఒక్కడే ఒకడున్నాడు, ఆయనకు వెలుగుతోనే సమస్త విశ్వాలు కూడా ప్రకాశం పడుతూ ఉన్నాయి అని చెప్పడం. దీని డీటెయిల్స్ మీకు కావాలంటే 5వ స్కందం భాగవతం తీసుకున్నట్టయితే దానిలో ఈ సూర్యుని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. అసలు సూర్యుడు అంటే ఏ విధంగా ఉంటాడు, ఆయన రథానికి చక్రం ఏ విధంగా ఉంటుంది, ఆ చక్రానికి ఉన్న పొక్స్ అంటే పొలలు ఏ విధంగా ఉన్నాయి, అవి దేనికి నిరూపించబడుతున్నాయంటే దానికి దేనికి ఉదాహరణప్రాయంగా ఉన్నాయి, తర్వాత సూర్యుడు ఏ విధంగా గమనిస్తున్నాడు అంటే ప్రయాణం చేస్తున్నాడు, అతని ప్రయాణం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాడు, ఉత్తరాయణంలో ఏ విధంగా ఉంటాడు, దక్షిణాయనంలో ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ కూడా 5వ స్కందం భాగతంలో క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. మనకి అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడ ఆకాశమున 50 రకాల వాయువులు వీచుండును, మనకి ఆకాశంలోని 50 రకాల వాయువులు వీస్తూ ఉంటాయి. దీనికి భాగత్వం 6వ స్కందంలోని డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. ఇలా పుంసవాన్ రథానికి దితి చేస్తున్నప్పుడు ఆమె గర్భం నుంచి మరుత్తులు జన్మిస్తారు, ఆ మరుత్తులే వీళ్ళు. దాని డీటెయిల్స్ ఇస్తున్నట్టయితే ఈ యొక్క బలిమహారాజు దేవతలందరూ కూడా ఇంద్రలోకం నుంచి పారదోలిన తర్వాత సమస్త రాక్షసులందరూ కూడా ఈ యొక్క 3 లోకాలను కూడా పరిపాలిస్తూ ఉన్నారు. దితి కుమారి అనే వాళ్ళు దేవతలు. ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవతలందరూ కూడా కనిపించకుండా దాక్కుని ఉన్నారన్నమాట. తన కుమారులు కలిగిన ఈ యొక్క దుస్థితి నుంచి ఆమె చాలా బాధపడుతుంది. వారికి ఏదో గణం తిరిగి మళ్ళా రాజ్యం వాళ్ళ ఉద్దేశంతో ఆమె తన భర్త అయిన ఈ యొక్క కశ్యపుని అడుగుతుంది, నాకు సరైన ఒక ఈ ఇంద్రుని సంహరించే నాకు పుత్రులు కావాలని. సారీ ఇది ఇంద్రుడు ఈ యొక్క రాక్షసులందరూ కూడా ఈ బలిమహారాజులందరూ కూడా జస్ట్ ఎవరు చెప్పాను నేను బలిమహారాజులందరూ కూడా సమూలంగా నాశనం చేసిన రాష్ట్రం నాశనం చేసిన తర్వాత ఇంద్రుని సంహరించడం కొరకు ఈ దితి కశ్యపుని అడుగుతుంది. అయితే ఈ మనసులోని దేవతలు నశింపజేసే కుమారుడు కావం కోరుకుంటున్నదని అని కశ్యపుని భావించారు. కాబట్టి ఈ మనసులో అటువంటి తప్పుడు అభిప్రాయం నుంచి మార్చి మంచి అభిప్రాయం కలిగే విధంగా చేయాలని కొరకు దితికి పుంసవాన వ్రతాన్ని తెలియజేస్తాడు. ఈ పుంసవాన వ్రతాన్ని ఆచరించినట్టే నీకు కలిగిన బుడ్డల ద్వారా నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. కానీ గూఢార్థం ఏంటంటే అందులో తెలియదు, రహస్యంగా ఉన్న అర్థం. ఆమె వ్రతం చేయడం ద్వారా ఆమె నెగిటివ్గా ఉండే ఆలోచనలను కూడా పాజిటివ్గా మారిపోతాయి. విష్ణు సంతృప్తి కొరకు చేసే కార్యక్రమం కాబట్టి విష్ణు సంతృప్తి కొరకు ఏదైతే కార్యం చేస్తామో అది ఈవెందో చెడు కార్యమైన కూడా అది మంచి కార్యంగా మారిపోతుంది. అది విష్ణు భగవంతుని యొక్క దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తిలో ఉండే గొప్పతనం. ఈవెందో మన భక్తి సేవలో ఉండి భౌతికమైన కోరికలు ఆచరిస్తూ మన భక్తి ఆచరిస్తూ ఉంటే భగవంతుడు ఆ భౌతికమైన కోరికలను అన్ని కూడా పూర్తిగా మార్చేసి ఆధ్యాత్మికారుగా మార్చేస్తాడు. అది ఆయన గొప్పతనం. దానికి ప్రభుపాద ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, సూర్యుడు భౌతిక జగత్తులో ఉండే ఈ యొక్క మలమూత్రాలన్నీ కూడా చాలా అశుభకరమైనవి లేదా అసహ్యకరమైనవి. కానీ సూర్యుడు యొక్క వెలుగు ఆ యొక్క అసహ్యకరమైన మలమూత్రాలు ఎరువుగా మార్చేస్తాడు. అవే ఎరువు మళ్ళీ ఈ పంటలు కానీ లేదంటే ఈ యొక్క ఈ ఫలాలు పుట్టిన చెట్లకి వాడి అది అంత ఫలితాన్ని ఇస్తుంది. అంటే సూర్యుడు యొక్క శక్తి అంత గొప్పదండి, అదేవిధంగా భగవంతుని యొక్క శక్తి కూడా అంతే గొప్పదనండి. ఈవెందు మన భౌతికమైన కోరికలతో భగవంతుడికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడు వాడిని ఆధ్యాత్మికారిగా మార్చి మనని పవిత్రం చేస్తాడనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ పుంసవాన రతం చేయడం ద్వారా ఈ యొక్క దితి మంచి కుమారులు జన్మించే విధంగా తయారవుతుంది. అయితే ఈ విషయం ఇంద్రుడికి తెలియదు. తను చంపే కుమారులు పుడతాన ఉద్దేశంతో అతడు ఈ దితి గర్భంలోకి సూక్ష్మరూపం ప్రవేశించి ఆ దితి కుమారులను చంపడం కోసం తన వజ్రాయుధంతో చంపడం ప్రయత్నం చేస్తాడు. ఆ కుమారులు ప్రప్రథమంగా ఉండేవాళ్లు ఏడు రకాలుగా సమర్పిస్తాడు. ఏడు ముక్కలుగా చేస్తారు ఆ యొక్క అండాన్ని. ఏడు ముక్కలుగా అయినా వాళ్ళందరూ కూడా మళ్ళీ స్త్రీకి జన్మ తీసుకుంటారు. అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చి మళ్ళా ఏడింటిని మళ్ళా ఏడేడు ముక్కలుగా చేస్తాడు. అప్పుడు 49గా తెరదు 49 మరుతులుగా. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇంద్రుని కోరుకుంటారు, నేను మీ స్నేహితులమే నీ యొక్క అందములమే నమ్మల్ని చంపద్దని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ తన ఆ యొక్క గర్భం బయటకు వచ్చి తన మధ్యతికి తన క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోతాడు. విష్ణు ఆ యొక్క 49 కూడా మరుతులుగా మీరందరూ కూడా దేవతల సహాయకులుగా ఉండి ఈ సమస్త విశ్వంలోని ఈ యొక్క గాలి రూపంలోని మీరు ఈ యొక్క జగత్తంతా కూడా నడిపించండి అని ఆయన విష్ణు ఆయన వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్ చేశాడు. అందువల్ల దాని ఉదాహరణ తీసుకున్నట్టయితే మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా కదలాలంటే ఖచ్చితంగా వాయు యొక్క ప్రాధాన్యత ఉంది. వాయు ప్రాధాన్యత ద్వారానే మన యొక్క దేహంలోని ప్రతి అంగం కూడా కదులుతూ ఉంటుంది. చేయి కావచ్చు, నోరు కావచ్చు, లేదా అంతర్గతంగా ఉన్న ఇంటర్సెన్స్ కావచ్చు, ఈవెన్ కనురెప్ప కూడా కావచ్చు. కదిలితే దాని ఖచ్చితంగా ఆ వెనక ఆ కదలడానికి శక్తినిచ్చేది ఆ వాయువు. ఆ విధంగా దేహంలో ఉన్న ప్రతి భాగాన్ని కదలించడానికి వాయువు ఎంత అవసరమో అదేవిధంగా ఈ సమస్త విశ్వానికి భగవంతుడు విశ్వరూపంలో తన దేహ రూపంలో ఉన్నాడు. సమస్తముడ అతని దేహంలో ఉన్న సమస్త విభాగాలన్నీ కూడా సక్రమంగా కార్యక్రమం నిర్వర్తించిన కొరకు ఈ 50 రకాల ఆవిలు కూడా వాయువులన్నీ కూడా సహాయాన్ని అందిస్తుంటాయి. అందువల్ల ఈ యొక్క వాయు 50 రకాల వాయులన్నీ కూడా అధిష్టాన దేవత మరీచి అని చెప్పబడుతుంది. ఆ మరీచి శ్రీకృష్ణుడు యొక్క ప్రతినిధి అని చెప్తుంది. మనందరి సందేహం రాజు మరి రామాయణంలో మారీచుడు అన్నారు కదా, ఆ మారీచెవరు ఈ మారీచుడు అనుకోరు. అక్కడ ఆ మారీచుడు మారి మాకు దీర్ఘం మారీచుడు, ఇక్కడ మరీచి అందుది. ఈ మరీచి అనేవాడు శ్రీకృష్ణు యొక్క ప్రతినిధి అని చెప్పబడుతుంది. ఇక నక్షత్రాల గురించి తీసుకున్నట్టయితే ఈ యొక్క నక్షత్రాలందు ప్రధానమైనవాడు చంద్రుడు. మనకి కొన్ని కోటానుకోటి నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా నక్షత్రాలు లెక్క పెట్టారు? ఎవరైనా నక్షత్రాలు లెక్క పెట్టారా? ఇన్ని ఉంటాయని ఎవరు లెక్క పెట్టలేదు. కానీ ఎన్ని రకాల నక్షత్రాలు కూడా ప్రధానమైన వాడు చంద్రుడు. ఈ చంద్రుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రతినిధి. చంద్రుడు ఒకనొక నక్షత్రమని ఈ శ్లోకం ద్వారా గోచరిస్తుంది. అంటే ఈ శ్లోకం తెలియజేస్తుంది చంద్రుడు కూడా ఒక రకమైన నక్షత్రమే. అనగా ఆకాశమందు మెరు నక్షత్రం కూడా సూర్యకాంతి చేత ప్రకాశింపబడుతున్నాయి. ఇక ఏదైతే మనం చంద్రుడు చూస్తున్నామో ఆ చంద్రుడు యొక్క ప్రకాశము సూర్యుని కాంతి ద్వారా ప్రతిబింబిస్తుంది. ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే సూర్యుని యొక్క వెలుగు వస్తున్నప్పుడు మన పక్కన ఒక మిర్రర్ పెట్టి ఇట్లా మనం మూచేసాం అనుకో, మామూలుగా అయితే మిర్రరే అర్థమే, కానీ సూర్యుని యొక్క వెలుగు దాని పండుతుంది ఆ యొక్క మిర్రర్ ఎట్లా అవుతుంది? ప్రకాశం అవుతుంది. ఇంతకుముందు అయితే దానికి అంతటువంటి ప్రభావం లేదు, కానీ సూర్యుని యొక్క వెలుగు ఎప్పుడు పడిందో అది ప్రకాశవంతమవుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క నక్షత్రము ఈ యొక్క సూర్యుని యొక్క వెలుగు ప్రకాశం ద్వారా అది వెలుగు ప్రతిబింబం చేస్తుంది. అటువంటి ఈ చంద్రుడు విశ్వ ఈ యొక్క జగతంత్రం కూడా చంద్రుడు యొక్క ప్రాధాన్యత ఇద్దం ఉంది. చంద్రుడు భూమి మీదుగానే ఆయన ప్రకాశింపజేయనట్టయితే, అంటే ఎప్పుడు చంద్రుడు రాకుండా ఉన్నట్టయితే భూమి మీద ఎటువంటి కూరగాయలు పండవు, పండ్లు కూరగాయలు పండవు. చంద్రుడు అంటే చంద్రుడు ఉదయిస్తేనే భూమి మీద పండ్లు కూరగాయలు వికసిస్తాయి లేదా పుష్పిస్తాయి. ఒకవేళ చంద్రుడు గారు అన్నట్టయితే పండ్లు కూరగాయలు పుష్పించవు లేదా వికసించవు. ఇది అందులో సూర్యచంద్రుల యొక్క ప్రాధాన్యత ఖచ్చితంగా ఈ భూమికి అవసరం అన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క విశ్వనందు అనేక సూర్యులు కలిగిన సిద్ధాంతము వేదవాంగ్యము అంగీకరించదు అని ప్రభుపాద భాష్యం రాస్తారు. చాలా మంది చెప్తూ ఉంటారు ఈ జగత్తుకు ఒక సూర్యుడు అన్నాడు కాబట్టి ఇటువంటి జగత్తులు అనేక ఉన్నాయి. ఇంతకుముందు శ్లోకాలు మనం తెలుసుకున్నాం, భగవాన్ యొక్క మహావిష్ణు యొక్క శరీరందరి నుంచి ఎన్నో విశ్వాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఒక్క విశ్వానికి ఒక సూర్యుడు ఉన్నాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ దీని వేదవాగ్యం అంటే శాస్త్రాలు దాన్ని అంగీకరించట్లేదు. ఒకే ఒక సూర్యుడు అన్నాడు. ఇన్ని రకాల విశ్వాలు ఉద్భవించినప్పుడు కూడా అన్ని విశ్వాలకు కూడా వెలుగునిచ్చేవాడు కేవలం ఒకే ఒక సూర్యుడు, అది దేవదేవుని యొక్క నేత్రము అని చెప్తుంది. సూర్యుడు ఒకడే. సూర్యుని కాంతిని ప్రతిబింబించడం ద్వారా చంద్రుడు వెలుగునట్లు నక్షత్రం కూడా వెలుగును ప్రసాదించున్నవి. ఏ విధంగా సూర్యుని యొక్క వెలుగు ఈ విశ్వాలంతటికి ప్రకాశింపజేస్తుందో అదేవిధంగా నక్షత్రం, ఈ యొక్క నక్షత్రంలో ప్రధానమైన చంద్రుడు కూడా తన యొక్క వెలుగుతో ఈ యొక్క భూమిని అంతా కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అయితే చంద్రుడు నక్షత్రంలో ఒకడని భగవద్గీత ఇచ్చే స్పష్టంగా చెప్తుంది. మనం భగవద్గీత చెప్తుంది ఈ యొక్క అన్ని ఎన్నో రకాల నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా అన్ని నక్షత్రాల్లో చంద్రుడు ఒక్కడే, ఈ అతడు కూడా ఒక నక్షత్రమే అని చెప్తుంది. అందువల్ల ఈ యొక్క కనిపించే ఎన్నో నక్షత్రాలు ఈ యొక్క విశ్వంలో కనిపిస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా సూర్యుడు కావు అని చెప్తుంది. చాలా మంది కొంతమందికి సందేహం ఉంటుంది. సైంటిస్టులు ఏం చెప్తూ ఉంటారంటే ఈ యొక్క విశ్వంలోని ఈ నక్షత్రాలు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒక రకమైన సూర్యుడు వంటివే, అవి కానీ మనకు దగ్గరకు వస్తే ఈ విశ్వం అంతా బంద్ అయిపోతుందని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా లైక్ బోగస్, అంటే అబద్ధ ప్రచారాలు, వీటిని మనం నమ్మకూడదు. ఇక్కడ మనం తెలుసుకున్న ఈ అంశాలన్నీ కూడా వీరందరూ కూడా ప్రత్యక్షంగా వ్యక్తులు, అంటే పర్సన్స్, ఎవరు కూడా లైక్ భౌతిక మూలకాలు కాదు. సైంటిస్టులు ఏం చెప్తారంటే సూర్యుడు ఒక భౌతిక మూలకము, చంద్రుడు ఒక భౌతిక మూలకము, వాయువు ఒక భౌతిక మూలకము, లేదంటే ఈ యొక్క ఆదిత్యులు అంటే వీళ్ళు సైంటిస్టులు ఊహకు అందరు కాబట్టి అదేదో ఒక కామన్ పర్సన్గా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇందువల్ల ఈ యొక్క సైన్స్ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, వాళ్ళ ఊహకు అందని విషయాలు కాబట్టి వీటిని వాళ్ళు శాస్త్రాలను వాళ్ళు నమ్మరు. శాస్త్రాలు ఉన్న విషయాలను వాళ్ళు తప్పుడు ప్రచారంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేదంతా కూడా ప్రత్యక్ష జ్ఞానంతో సంబంధించి ఉంటుంది కాబట్టి, అంటే ప్రత్యేకించి వాళ్ళ కంటితో చూసే భాగాన్నే నమ్ముతారు, లివర్ దాన్ని నమ్మరు. ఎంతమందు టూ డేస్ బ్యాక్ ప్రభు కూడా చెప్పారు తరగతిలోని ఈ యొక్క అదే విషయాన్ని ఈ ఈశ్వరుని గ్రంథం కూడా వివరిస్తుంది. మూడు రకాల సిద్ధాంతాలు ఉంటాయి, అవి అనుమాన ప్రమాణ, ప్రత్యక్ష ప్రమాణ, శబ్ద ప్రమాణ, ఈ మూడు. దీనివల్ల ఇంకా డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ప్రభుపాద లాస్ట్ బుధవారం నాడు భాగవతం తరగతిలోని ఆరు రకాల జ్ఞానాలు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరిని గుర్తున్నాయి? సిక్స్ వెరైటీ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రాసెస్లు ఉన్నాయని వివరిస్తున్నారు. అది ప్రత్యక్ష జ్ఞాన, పరోక్ష జ్ఞాన, అక్షర జ్ఞాన, అధోక్ష జ్ఞాన, ప్రాకృత జ్ఞాన, అపాకృత జ్ఞాన, ఇలా మొత్తం ఆరు రకాల నాలెడ్జ్స్ ఉన్నాయి. ఈ నాలెడ్జ్ నుంచి కూడా మనం ఒకటి తెలుసుకోవచ్చు. ప్రధానికి ప్రత్యక్ష జ్ఞానం తీసుకున్నట్టయితే అది ప్రత్యక్షంగా మనం కళ్ళతో చూసిందని నమ్ముతాం. ఇది సైంటిస్టులు ఏది కూడా, మనం కూడా ఇప్పుడు అంతే. నిజంగా ఉన్నాడంటే, భగవంతుడు ఉన్నాడంటే చూపించొద్దాం, చూస్తే నమ్ముతాం, లేకపోతే కనబడలేదు కాబట్టి నమ్మం. ఇది మన యొక్క అవగాహన, అంటే ఇది ప్రత్యక్ష అవగాహన. నేరుగా కంటితో చూసిందని నమ్మేదాన్ని ప్రత్యక్ష అవగాహన. నిన్నది పరోక్ష అంటే స్పెక్యులేషన్, ఊహించడం అన్నమాట. ఇదే ఉండొచ్చు, అదే ఉండొచ్చు, లేదంటే అనుమానంతో లేదా ఊహతో చేసేది, ఇటువంటి జ్ఞానం కలిగి ఉండేది పరోక్ష జ్ఞానం. అక్షర జ్ఞానం అంటే శాస్త్రాలు, మనకి ఈ యొక్క వేదం కావచ్చు, లేదంటే భగవద్గీత, భాగవతం, ఈ గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అధోక్ష అంటే భౌతిక ఇంద్రియాలకు అందని జ్ఞానం. అధోక్ష అంటే అధో అంటే మన ఇంద్రియాలు, అక్ష అంటే మన భౌతిక ఇంద్రియాలకి అందని జ్ఞానము. ఈ అధోక్ష జ్ఞానం అంటే ఈ భౌతిక ఇంద్రియాల జ్ఞానం అందని జ్ఞానం ఏంటి, ఆధ్యాత్మిక జ్ఞానము లేదా దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ సంబంధించింది. మళ్ళా ప్రాకృతిక జ్ఞానం అంటే భౌతిక ప్రకృతి సంబంధించిన జ్ఞానం. ఈ విశ్వం అంతా ఏ విధంగా ఉంది, ఈ విశ్వంలో ఈ యొక్క భౌతిక మూలకాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే విషయాలను తెలియజేసేది. అప్రాకృత అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ యొక్క ఈ ప్రకృతి భౌతిక ప్రకృతికి అతీతమైంది ఆధ్యాత్మిక ప్రకృతి. ఈ ఆధ్యాత్మిక ప్రకృతిని తెలియజేసే జ్ఞానం అప్రాకృతి జ్ఞానం. ఈ విధంగా ఆరు రకాల జ్ఞానంలోనని ప్రభుపాదారు లాస్ట్ బుధవారం నాడు క్లాస్లో ఫస్ట్ లో వివరించారు. ఎవరికి నోట్ చేసుకుంటే చూడండి, నోట్స్లో ఉంటుంది అది. అందులో ఈ యొక్క జ్ఞానాలన్నీ కూడా దీంట్లో దాని ప్రభుపాద ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే జలజానం నవలక్షానం అంటున్నారు. అంటే సముద్రంలోని అంటే జలచరాల్లోని 9 లక్షల జీవరాశులు ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్తారు. అంటే అక్కడ అనుమానంగా చెప్పట్లేదు 9 లక్షలు అయితే ఉండొచ్చు, 9 లక్షల మీద కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అని చెప్పట్లేదు. 9 లక్షల జీవరాశులు కన్ఫర్మ్. అది ఎక్కడి నుంచి ఉంది? ఈ యొక్క శాస్త్రాలు, అంటే ఈ యొక్క అక్షర జ్ఞానం నుంచి, అంటే భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి, లేదా భగవద్గీత భాగవతం నుంచి, లేదా ఇతర గ్రంథాల నుంచి క్లియర్గా చెప్తా ఉన్నాయి ఈ యొక్క జీవరాశులు ఇన్నే కరెక్ట్గా ఉన్నాయని. కానీ ఈ యొక్క భౌతిక జ్ఞానంతో సంబంధించిన ప్రత్యక్ష జ్ఞానం తీసుకున్నట్టయితే ఇదే ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు అని ఊహకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా సరైన తీసుకోకూడదు, దాన్ని అనుసరించకూడదు. అందులో ఈ అదేవిధంగా ఈ సమస్త విశ్వానికి పాలకు లేని వారు ఈ యొక్క ఇదంతా కూడా శ్రీకృష్ణు యొక్క ప్రతినిధులు కాబట్టి భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నేను నా ప్రతినిధి ద్వారా ఈ జగత్తంతా కూడా పరిపాలన చేస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఆ ప్రతినిధులకి ఇంత గొప్ప శక్తి ఉంది. ఇప్పుడు మనం చర్చించుకున్నాం, సూర్యుడు ఎంత శక్తివంతుడు, చంద్రుడు ఎంత శక్తివంతుడు, అదేవిధంగా మరీచి లేదా మరుతులైన వారు ఎంత శక్తివంతులు, అదేవిధంగా ఆదిత్యులు ఎటువంటి కార్యక్రమం ఆచరిస్తున్నారు, నేను కార్యక్రమాన్ని మనం భగవంతుడికి ప్రతినిధులైన వారే ఎంత శక్తివంతులు అని తెలుసుకున్నాం. మరి భగవంతుని యొక్క ప్రతినిధులకే అంత శక్తివంతున్నప్పుడు, శక్తి కలిగినప్పుడు మరి భగవంతుడు ఎంత శక్తివంతుడు ఉంటాడు అది మనం ఊహ కందంది అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. అందువల్ల అర్జునుడు ఈ కృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని, ఓ భగవంతుడు ఇంత గొప్పవాడా అని ఆశ్చర్యంతో భగవంతుడి వైభవాలను కూడా వింటున్నాడు అన్నట్టు. అందువల్ల మనం ఈ బౌద్ధ జీవితంలో ఉన్న మనం దేవదేవుని శ్రీకృష్ణు యొక్క నేతృత్వాన్ని అంగీకరించాలన్నా, దీన్ని ఆయన యొక్క ప్రతినిధులు లేదా ఆయన యొక్క ప్రతిస్వరూపాలని మనం గమనించడం ద్వారా భగవంతుని శక్తిని మనం గమనించగలుగుతాం. ఇదే విషయాన్ని 7వ అధ్యాయంలోని ఈ యొక్క రసోహం అప్సుకంతయ్య, అంటే నీటి అందు రుచిని నేను అని కృష్ణుడు చెప్తున్నాడు. మనందరూ కూడా ప్రతిరోజు కూడా నీళ్ళు తాగుతూ ఉంటాం, ఎవరు కూడా నీళ్లు తాగడం ఉండరు. నీళ్లు తాగడం ద్వారా మనం దాహం అనే ఒక విభాగాన్ని మనం సంతృప్తిపరచుకుంటున్నాం. అంటే మన దాహాన్ని తీర్చుకోవాలంటే నీరు తాగాలి. ఆ నీళ్ళలో రుచి ఉన్నప్పుడే మన దాహం తీరుతుంది. ఒకవేళ నీళ్లు రుచి లేకపోతే ఇదే నీళ్ళు బచ్చి వేస్ట్ అని పక్కన పడేస్తాం. చాలా సందర్భం మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇక్కడ రకరకాల నీళ్లు తాగుతూ ఉంటాం. ఆ నీళ్ళు తాగుతుంది మనకు రుచిగా లేనప్పుడు ఆ దాహం తీరదు, మళ్ళీ కొద్ది మళ్ళీ ఇంకోది నీళ్ళు తాగుతుంటాం. ఆ రుచి ఎప్పుడు తగులుతుందో మన ఆహా అబ్బా సాటిస్ఫై. అంటే భగవంతుడు తన రుచి ద్వారా మన యొక్క దాహాన్ని తీరుస్తున్నాడు. అంటే ఆ విధంగా మనం ఎప్పుడైతే గమనిస్తామో భగవంతుడు నీటికే ఎంత గొప్ప శక్తి ఇచ్చినప్పుడు మరి భగవంతుడు ఎంత శక్తి కలిగి ఉంటాడు అన్నది మనం ఊహించుకోవడం కొరకు భగవంతుడు ఆ విధంగా మనకి ఇచ్చాడు. ప్రభుపాద గారు ఈ యొక్క లెక్చర్లు ఏమని చెప్తానంటే, ఈ విధంగా డ్రింక్ చేసే వైన్ తీసుకునే ఈ యొక్క మద్యం సేవించే వ్యక్తులందరూ కూడా ఈ యొక్క వైన్ తాగుతుంటారు. ఆ వైన్ లో కూడా టేస్ట్ ఎవరు, భగవంతుడే. ఈ విధంగా ప్రతిరోజు కూడా వైన్ తాగుతున్నారు, అంటే టేస్ట్ లేకపోతే ఎంత తాగుతాడు, తాగడు కదా, టేస్ట్ ఉండగా తాగుతున్నాడు. ఆ టేస్ట్ కూడా భగవంతుడే. అందులో ఒకవేళ కానీ వాళ్ళు కృష్ణ చైతన్యవంతంగా ఈ యొక్క టేస్ట్ కూడా భగవంతుడే అని గుర్తిస్తే చాలు, ఒకవేళ వైన్ తాగడం మానేస్తాడు ఖచ్చితంగా, కన్ఫర్మ్ అని ప్రభా చెప్తాడు. అంటే అక్కడ ప్రభా అంత గట్టి నమ్మకంగా ఉన్నారు ఈ భగవంతుని యొక్క శక్తి ఎంత గొప్పది, లేదా భగవంతుని యొక్క నామం కావచ్చు లేదా భగవంతుని యొక్క శక్తి కావచ్చు, దాన్ని మనం జస్ట్ మెమరైజ్ చేసుకోవడం ద్వారా ఎంత ఫలితాన్ని పొందొచ్చు అనే విషయాన్ని ఇక్కడ పట్టికలో వివరిస్తున్నాను. అందులో మనం మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తిస్తున్నప్పుడు, మన ప్రతినిత్యం మన యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నప్పుడు ఎన్నో భగవత్ సంబంధించిన కార్యక్రమాలు కూడా భగవత్ సంబంధించిన వస్తువులు లేదా భగవత్ సంబంధించిన విభాగాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు నేరుగా మనం భగవంతుని గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి మనం మనకి బాలాజీ దగ్గరగా ఉన్నారు, ప్రతిరోజు కూడా మనం ఎన్నోన్నో లడ్డు తింటూ ఉంటాం, కానీ బాలాజీ లడ్డు చూస్తే మనకి నేరుగా బాలాజీ అమ్మకి వస్తాడు అవునా కదా. ఎన్నో లడ్డులు ఉన్నాయి బయట, ఇక్కడ మన కిందకి వెళ్తే గోవిందరెడ్డి లడ్డు ఉంది, తర్వాత స్వీట్ షాప్లు పోతే డిఫరెంట్ లడ్డూస్ ఉంటాయి, ఇంకా ఎన్నో లడ్డులు ఉంటాయి. ఇన్ని లడ్డులు ఉన్నప్పుడు కూడా బాలాజీ లడ్డు అనేసరికి ఇమీడియట్ ఈ లడ్డు ఎక్కడ తోదు, చాలా అద్భుతం, ఇమీడియట్ గా మన బాలాజీ గుర్తు వస్తాడు. అంటే ఆ యొక్క లడ్డును చూడటం ద్వారా మనం బాలాజీని గుర్తు చేసుకెళ్తున్నాం. అంటే బాలాజీని యొక్క ప్రాతినిధ్యం లేదా ఆయన యొక్క శక్తి లేదా ఆయన యొక్క వైభవం అనేది ఈ యొక్క వస్తువు నుంచి మనం ఆ బాలాజీని గుర్తు చేసుకునే విధంగా మనకి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రంగనాథస్వామి నడకలో ఎంతో గొప్ప చాతుర్యం కలవాడు. అంటే ఎంతమంది చాలా వయ్యారంగా నడుస్తుంటారు, కానీ రంగనాథస్వామి నడిచినంత గొప్పగా ఎవరు నడలేరు. అందరూ రంగ నడ అని చెప్తూ ఉంటారు, నడక. ఎవరైనా శ్రీరంగనాథానికి వెళ్తే ప్రతిరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవ సమయంలోని రంగనాథస్వామి పాములు అని ఆడడం, హంసలు అని ఆడడం, ఏనుగులు అని ఆడడం, సింహం అని ఆడడం, రకరకాల నడకలు ఉన్నాయి. ఇన్ని రకాల నడకలు రంగనాథస్వామి స్వయంగా తన యొక్క సహచరులతో ఈ యొక్క వాహనాలతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది చూడడానికి చాలా ముచ్చటగా ఆనందకరంగా ఉంటుంది, ఎవరైనా వెళ్ళి చూస్తే చూడండి చాలా బాగుంటుంది ఆ ఫుట్సాల్ టైంలోనే. అదేవిధంగా కంచి కొడై, కంచిలో ఉన్న ఈ యొక్క వరదస్వామికి కొడై అంటే గొడుగులు. మనం ఎన్నో రకాల గొడుగులు చూస్తాం, ఈ ఎండాకాలం గొడుగులు, వర్షాకాలం గొడుగులు, రకరకాల గొడుగులు చూస్తాం, కానీ ఆ కంచిలో ఉన్న వరదస్వామి గొడుగులు చూస్తే వెరీ స్పెషల్. చాలా పెద్ద గొడుగు, ఒకటి ఆరు అడుగులు వేసాలి ఉంటుంది, పెద్దవి, ఎన్నెన్నో మంచి డిజైన్స్ కలిగి ఉంటే చూడడానికి ఎంతో అట్రాక్టివ్ అనమాట. అందులో ఆ యొక్క కంచిలో ఉండే ఆ యొక్క వరదస్వామి యొక్క ఈ గొడుగులకి ఎంతో ప్రాధాన్యత. అంటే ఆ గొడుగును చూడగానే మనం ఇమీడియట్ గా మనం ఆ కంచి వరదస్వామి గుర్తు చేసుకుంటాం, లేదంటే ఆ వాహనంలో నడుస్తున్న ఆ యొక్క విధానాన్ని చూసి రంగనాథస్వామి గుర్తు చేసుకుంటాం, బాలాజీ యొక్క లడ్డును చూడగానే మనకు బాలాజీ గుర్తొస్తుంది. ఇలా ఒక్కొక్క విభాగంలో ఒక విషయాన్ని మనం చూసినప్పుడు బాలాజీ నేరుగా మనం గమనించడం లేదా గుర్తించడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనం కూడా ప్రతినిధి కూడా మనం భక్తి జీవితాన్ని ఆచరిస్తున్నప్పుడు ఈ యొక్క కర్తలు తీసుకున్నట్టయితే ఇది బలరాముడు. ఇది మనం ఈ యొక్క కర్తలు కావచ్చు, బృందం కావచ్చు, లేదంటే ఈ వాయిద్యములు హార్మోనియం కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క విభజన వైభూతిలోని. బలరాముడు స్వయంగా భగవంతుని గ్లోరీస్ని అభివృద్ధి చేయడం కొరకు లేదా ఎక్స్పాన్షన్ చేయడం కొరకు బలరాముడు స్వయంగా ఈ యొక్క సామగ్రి రూపంలో మనకి అందుబాటులో ఉన్నాడు. ఈ వస్తువులు మనం ఉపయోగిస్తున్నప్పుడు నేరుగా మనం కృష్ణుని గుర్తు చేసుకోగలుగుతాం. అందులో మనం ఎట్టు పరిస్థితులు కూడా ఈ వస్తువులను మనం ఎక్కడ పడితే పడేయకూడదు, లేదంటే భగవద్గీత అన్ని నేరుగా భగవంతుడే, అందుకే ఈ భగవద్గీత పుస్తకాన్ని మనం ఎక్కడ పడితే చులకంగా కింద పడేయడం అని చేయకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే భగవంతుని యొక్క ప్రతిజ్ఞలో ఉండే ఈ వస్తువుల్ని భగవంతుడే స్వయంగా కలుస్తున్నాడు కాబట్టి వీటిని కూడా మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదే మన యొక్క ప్రేమ లేదా ఆ యొక్క భగవంతుడి పడి వస్తువుల్ని చక్కగా చూసుకునే విధానాన్ని మనం ఈ వస్తువులు ఉపయోగించిన ద్వారా మనం చేసుకోవచ్చు. వీటిని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూస్తామో అది మనం భగవంతుడి పట్టి చూపించే ఆ యొక్క కృతజ్ఞత లేదా ఆ యొక్క భావనని మనం అవగాహన చేసుకోవచ్చు. అందులో మన భక్తి జీవితాన్ని ఆచరిస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ యొక్క వస్తువులను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ప్రభుపాద చెప్తున్నారు ఈ విషయంలో కనిపించే సమస్త శక్తి అంతా కూడా భగవంతుని యొక్క విభజనలు కాబట్టి గాలి కావచ్చు, నీరు కావచ్చు, లేదంటే ఈ ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు విభజనలే. వీటిని మనం ఎట్టి పరిస్థితులు కూడా దుర్వినియోగం చేయకూడదు, వీటిని సక్రమంగా ఉపయోగించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతుని ఆస్తి, మందగా ఆస్తి. అందులో మరి వేరొక సంబంధించిన ఆస్తి మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఉపయోగించినప్పుడు అది తిరిగి మళ్ళీ మనం ఎంతో సత్ఫలితాన్ని పొందే విధంగా భగవంతుడు ఎక్కువగా ఇస్తాడు. లైక్ ఈ రూపాయలు ఒక లెక్చర్లో ఏం చెప్తానంటే ఈ యొక్క ధనము, ప్రదేశము, వ్యక్తులు, తర్వాత వస్తువులు, వీటిని భగవంతుడు మనకి ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. వీటిని మనం సక్రమంగా టైట్ అంటే వేస్ట్ చేయకుండా సక్రమంగా ఉపయోగించినట్టయితే భగవంతుడు అన్లిమిటెడ్గా వీటిని మనకు అందిస్తాడు. అప్పుడు మనం దాన్ని మళ్ళీ భగవంతుని భక్తి సేవలో నిమగ్నం చేయడం కొరకు దాన్ని చేసినప్పుడు మరింత ఎక్కువగా భగవంతుడు దానికి అందిస్తాడు. కానీ దీన్ని మనం దుర్యోగం చేసినా లేదా దీన్ని ఆలస్యం చేసినా మనకిచ్చే ఆ వస్తువుల్ని భగవంతుడు ఇవ్వకుండా ఆపేస్తాడు. అప్పుడు మనం ఈ భక్తి విభాగంలోని మన ఇబ్బంది ఎదుర్కొనే మాత్రం ఉంది అనే విషయం గమనించాలని ప్రభాకర్ ఒక లెక్చర్లో విన్నాను. అందులో మనం ఉపయోగించే ప్రతి వస్తువును కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతిదీ కూడా భగవంతుని శక్తే కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం గమనించి భగవంతుని మనం గుర్తుపెట్టుకోవచ్చు, భగవంతుని మనం స్మరించవచ్చు, లేదా ఆయన సేవలో మనం నిమగ్నం కావచ్చు. అది ఈ శ్లోకంలోని మనం కృష్ణుడు స్వయంగా చెప్తుందన్నమాట. అందులో మన ఎట్టి బస్సులో కూడా మనకు ఇస్తున్న ఈ వస్తువుల్ని భగవంతు నుంచి మనకు అందిస్తున్నాయి కాబట్టి వాటిని ఎట్టి బస్సులో కూడా మనం దుర్వినియోగం చేయకూడదు, సక్రమంగా ఉపయోగించుకోవాలి లేదా అలక్ష్యం చేయకూడదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది ఈ శ్లోకం నేను తెలుసుకుంది. మీకేమైనా సందేహం ఉంటే అడగచ్చు. ఆయుష్ ప్రాణం, సూర్యుడు ఆయుష్ కాదు. సూర్యుడు సాధారణ వ్యక్తి కాదు. ఈ సమస్త సృష్టి ఉన్నంత వరకు ఆయన ఉంటాడు, సమస్త సృష్టి ఉన్నంత వరకు ఉంటాడు. బ్రహ్మదేవుడికి అయితే ఆయుష్ ఉంది, కానీ సూర్యుడికి ఆయుష్ లేదు. ఎందుకంటే సూర్య భగవాన్ అంటే భగవంతుని యొక్క విభజనలో ఉండేవాడు సూర్యుడు. ఆయనకి విష్ణుకి ఏం వ్యత్యాసం లేదు. అందులో సూర్యుడికి మనం ప్రతినిధి నమస్కారం చేయడం ద్వారా, ఆయన పూజ చేయడం ద్వారా నేరుగా విష్ణువుని పూజ చేసినట్టే. ఇది వేదం చెప్తోంది. అందులో సూర్యుని మనం సాధారణ వ్యక్తిగా చూసి ఈయనకి 100 సంవత్సరం ఉంది అని అనడానికి లేదు. బ్రహ్మకైతే ఆయుష్ ఉంది, కానీ సూర్యుడు సాధారణ వ్యక్తి కాదు. వీళ్ళందరూ జీవరాశులు. వీళ్ళు జీవరాశులను నేను తీసుకొచ్చి భగవంతుడికి ఎట్లా కలుపుతాం? లేదు, ఒకటే. ఇక ప్రభా చెప్తాను ఒకటే సూర్యుడు అని. శాస్త్రవచ్చాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. అందులో మనం క్లారిఫిక్గా ఎప్పుడైనా వచ్చినప్పుడు డౌట్ ట్రై చేసినప్పుడు ముగ్గురు మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకటి శాస్త్రము, రెండు గురువు, మూడు సాధువులు. వీళ్ళు ముగ్గురు మనం క్లారిఫై చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురు చెప్పింది 100% రైట్. మరి ఎవరి దగ్గర పోకూడదు. అక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే శాస్త్రంలో విషయాలనే గురువు చెప్తాడు. గురువు అయితే విషయాలు ఏ విషయాలు చెప్పాడో దాన్ని సాధువులు ఆచరిస్తారు. సాధువులు ఏం చెప్తారంటే గురువు చెప్పిన విషయాలని శాస్త్రంలో విన్న విషయాలని సాధువులు ఆచరిస్తుంటారు. అదేవిధంగా శాస్త్రం ఏం చెప్తుంది? గురువును సాధువులు అనుసరించని చెప్తుంది. అందులో ముగ్గురు ట్రయాంగిల్ అనమాట. ఒకళ్ళు ఏ ఒక్కరు తక్కువ అన్నది వీలేదు. ఏ డౌట్ అని కూడా వీళ్ళు ముగ్గురు క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఎవరిదారు పోకూడదు. జయ శ్రీ శ్రీ రాధాకృష్ణ భగవానికి, శిల ప్రభుపాదానికి గౌరవ ప్రేమ.